ರಚನ ಶ್ರೀ ಜೆ ವಿ ಸುಬ್ಬಾರಾಯುಡು. ಇಂದು ಶ್ರೀ ಸಿ ರಾಮಮೋಹನ್ ರಾವ್, ಕುಮಾರಿ ವಿಬಿ ಕನಕದುರ್ಗ ಪಾಲ್ಗೊಂಡಿದ್ದಾರೆ. ಗಾಯನಿ ಗಾಯಕರು ಕುಮಾರಿ ವಿನ್ಯಮೂರಿ ಲಕ್ಷ್ಮಿ ಮಲ್ಲಿಕ್, ಕುಮಾರಿ ಶ್ರೀರಂಗಂ ಗೋಪಾಲರತ್ನಂ, ಶ್ರೀ ಎಂ ಬಾಲಮುರಳೀಕೃಷ್ಣ. ಸಮರ್ಪಣ ಶ್ರೀ ಪಿ ಆರ್ ರೆಡ್ಡಿ. ಲೇಪಾಕ್ಷಿ ರೂಪಕಂ.
ಕೂಡಿಪೋಯೇನು ಕೂಡಿಪೋಯೇನು ಕುರಮುತೋದು ವಿದೆ ಕುಲಗಿರುಲೆವಣಿಗೇನು ಲೇಪಾಕ್ಷಿ ಬಸವಯ್ಯ ಲೇಚಿರಾವಯ್ಯ ಕೈಲಾಸ ಶಿಖರಿಲ ಕದಲಿರಾವಯ್ಯ ಲೇಪಾಕ್ಷಿ ಬಸವಯ್ಯ ಲೇಚಿರಾವಯ್ಯ. ಆಕಾಶ ಗಂಗ ಕೈ ಅರುಳೆತ್ತಿ ದೂಸೇನು ಆಕಾಶ ಗಂಗ ಕೈ ಅರುಳೆತ್ತಿ ದೂಸೇನು ಪೊಂಗೇಟಿ ಪಾಲ್ಕಡಲಿ ಗಂಗಡೋಲಾಡೇನು ಲೇಪಾಕ್ಷಿ ಬಸವಯ್ಯ ಲೇಚಿರಾವಯ್ಯ ಕೈಲಾಸ ಶಿಖರಿಲ ಕದಲಿರಾವಯ್ಯ ಲೇಪಾಕ್ಷಿ ಬಸವಯ್ಯ ಲೇಚಿರಾವಯ್ಯ.
ಅಡವಿ ಬಾತಿರಾಜು ಲೇಪಾಕ್ಷಿ ನಂದೀಶ್ವರನಿ ಗಾನಂ ಚೇಷರ ವಿಧವಿದು. ఈనాటికి 400 సంవత్సరాల క్రితం తెలుగుదేశంలో సంగీత సాహిత్యాలు సుధారసుధారలను కుండపోతగా కుమ్మరించిన కాలం, శిల్ప చిత్రలేఖనాలు రాళ్లకు ప్రాణాలు పోసిన కాలం, రాళ్లు పాటలు పాడుతూ రంగవల్లులు దిద్దిన కాలం, రాచరికం విజయభేరులు మ్రోగించిన కాలం, ఆర్ద్రభావాలు అర్రులెత్తి పిలిచిన కాలం, అదే కృష్ణరాయల కాలం. కృష్ణరాయలు దివంగతుడు కావడంతో రాజ్యంలో కృష్ణపక్షం క్రమంగా ప్రవేశించింది. కుక్కలు చింపిన విస్తరిలా రాయల సామ్రాజ్యం చీలికలు తేలికలు కావడానికి సిద్ధమవుతోంది. అచ్యుతరాయలు అందరమెచ్చిన అధికారం అళియరామరాయలది. ఆ కాలంలోనే లేపాక్షికి యవ్వనం అంకురించింది. పెనుకొండ సీమలో లేపాక్షి ఒక కుగ్రామం.
ఆ పేరులోని ఏదో నూతనత్వం పెద్దని కవితలోని దిగిదిగిలా నొచ్చిపోయే ఒక తారుణ్యం, పద్మిని జాతి స్త్రీ రూపంలోని ఒక నిండుదనం గోచరిస్తుంది. ఆ గ్రామానికి లేపాక్షి అనే పేరు కలగడానికి పౌరాణికమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. రామాయణ కాలంలో జటాయువు నివసించిన ప్రదేశం కాదు. రావణుడు సీతను అపహరించి వెంట పెట్టుకుని వెళుతున్నప్పుడు సీత ఆర్తనాదాన్ని విని జటాయువు రావణుడితో యుద్ధం చేసి ఆ రాక్షసుడి కత్తికి తన రెక్కలను ఆహుతినిచ్చి కింద పడిపోయిన స్థలం తాడు. రాముడు జానకుని వెతుకుతూ ఆ ప్రాంతానికి వచ్చి రామనామాన్ని జపిస్తూ అతని మీరిత నేత్రాలతో పడి ఉన్న జటాయువుని చూసి లేపచ్చి అన్నాడు. లేపచ్చి అనే రెండు మాటలు తర్వాత లేపాచ్చిగా మారినవట. ఈ లేపాచ్చి గ్రామానికి ఆనుకుని కూర్మాద్రి ఉన్నది. ఇది చిన్న కొండ. తాబేలు ఆకారంలో ఈ కొండ కనిపిస్తున్నందువల్ల దీన్ని కూర్మాద్రి అన్నారు. అగస్త్య మహర్షి తపస్సు చేసిన ప్రదేశం ఇది. వింధ్యపర్వత గర్వభంగాన్ని సాధించి అగస్త్యుడు దక్షిణాపథానికి బయలుదేరాడు. ఆ దారిలో ఈ కూర్మాద్రి కనిపించింది.
అక్కడ ప్రతిష్ఠింపబడి ఉన్న రెండు శివలింగాలను చూసేటప్పటికీ ఆ మహర్షి మనస్సు అఖండ తేజో ప్రభావితమైంది. లేపాక్షి అలౌకిక మహిమాన్వితము అని తాను భావించాడు. ఇంతలో తనకు మరొక శివలింగం లభ్యమైంది. అది స్వయంభూలింగంలాగా గోచరించింది. కాశీ విశ్వనాథుడే ఆ రూపంలో తనకు సాక్షాత్కరించాడు అని అగస్త్యుడు భావించాడు. ఆ లింగాన్ని తాను అక్కడ ప్రతిష్ఠించి పాపనాశేశ్వరుడు అని నామకరణం చేశాడు. తరువాత చాలా కాలం అగస్త్యుడు పాపనాశేశ్వరుడికి ప్రక్కనే ఉన్న గుహలో తపస్సు చేశాడట. ఈలాంటి పురాణ ప్రసిద్ధి కలిగినది నేపాక్షి, కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షిలాగా ఈ కూర్మాద్రి మీద గౌరీదేవి లేపాక్షి పేరుతో వెలసింది అని కూడా కొందరంటారు. 108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి ఒకటి అని కాందపురాణం చెబుతుంది.
ఇక చారిత్రకంగా ఈ లేపాక్షి చరిత్రను కొంత పరిశీలిద్దాం. అచ్యుతరాయల కాలంలో పెనుకొండ సీమకు కోశాధికారి విరుపన్న. ఇతను శివభక్తుడు, మహాశిల్పి కూడా. నోరున్నా మాటకు నోచుకోని కొడుకు వీరభద్రుడికి వీరభద్రస్వామి అనుగ్రహం వల్ల నోట మాట పలికింది. నిరుపణకు ఆ మాటలు ముత్యాల మూటలే, వసంతాల సంతలే కొట్టించాయి. లోపాక్షిలో వీరభద్రుణ్ణి ప్రతిష్ఠించి నవరసాల విలాసాలు శిల్పకళలో చిందేటట్లు ఆలయ నిర్మాణం చేయాలనుకున్నారు. కూర్మాద్రి మీద నల్లరాళ్లు గోచరించవు, కరుకైన తెల్లరాయి అది. శిల్పానికి అందగించని శిలలవి. అయినా ఆ శిలలు విరుపణ్ణ చేయి స్పష్ట తగలగానే కిలకిల నవ్వుకున్నాయి. ఆయన చేతి ఉలితాకిడి ఆ రాళ్ల గుండెలకు చందన చర్చ చేసింది, విరిగింతలు పెట్టింది. వరశిల్పి విరుపణ్ణ చేతుల్లో ఆ కూర్మాద్రి శిల నవవధువై తోలిపోయింది. ఆ పర్వశంలో ఎన్ని తీయటి తలుపులు, ఎన్ని మధుర స్వప్నాలు! ఆ తీయటి తలుపులు రూపాలై, ఆ రూపాలకు తలపూలై ఈ కూర్మాద్రి శిల్పాలు రసపిపాసులకు విందులు చేస్తున్నాయి ఈనాటికి.
విరుపన్న పట్ల రాజానుగ్రహం వక్రించి ఆగ్రహంగా మారింది. అనుమతి లేకనే ప్రభుత్వ ధనాన్ని ఆలయ నిర్మాణం అనే నెపంతో దుర్వినియోగం చేశాడు అని విరుపన్న మీద నేరం మోపబడ్డది. ఆ నేరానికి కన్నులు పెటలించడమే శిక్ష. సత్యాన్ని చక్రవర్తి గ్రహించలేదని విరుపన్న బాధపడ్డాడు. ఏది ఏమైనా తనకు శిక్ష తప్పదు. హృదయం లేని రాచరికానికి తన నేత్రాలను బలిపెట్టడం కంటే తన కండ్లను తానే ఊడబిరికి ఆ వీరభద్రుడికి నైవేద్యంగా అర్పించడం భావ్యమనుకున్నాడు. తన రెండు కండ్లను పెకలించి విసిరివేశాడు. అవి ఆలయ ప్రవేశ ద్వారానికి ప్రక్కనున్న గోడకు తగిలి క్రింద పడ్డాయి. ఆ రక్తపు సారలు ఈనాటికి కనిపిస్తాయి. అవి ఆయన కంటి నెత్తికి సారలు కావు. ప్రాణంతో ఉన్న ఆ శిలను, ఆ ఘోరాన్ని చూడలేక నిరంతరం చిందిస్తున్న రక్తాశ్రువుల సారలేవి. అంతటితో నిర్మాణంలో ఉన్న కళ్యాణ మండపం మొండెల్లాగా, ఎండిన మ్రోడులాగా నిలిచిపోయింది.
రండి, ఇంకా ఆలయంలో ప్రవేశించి అక్కడి చిత్రాలను, విచిత్రాలను చూద్దాం. ఈనాడు 20 మెట్లెక్కితే చాలు కొండపైకి చేరగలం. మెట్లెక్కి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కూలిపోయిన ఆలయ ప్రాకారాలు అక్కడక్కడా కనిపిస్తాయి. ఒకప్పుడు ఈ లేపాక్షి పాపనాశేశ్వరుడి ఆలయం సప్త ప్రాకార పరివృతం. కానీ కాలక్రమంగా 4 ప్రాకారాలు కూలిపోయి గ్రామగర్భంలో జీర్ణమైపోయాయి. ఇప్పుడు 3 ప్రాకారాలు మాత్రమే ఉన్నాయి. ఈ ఆలయం ఉత్తరాభిముఖంగా ఉంటుంది. 3వ ప్రాకారంలోని ముఖద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తే ఆలయ ధ్వజస్తంభం కొంత పశ్చిమంగా కనిపిస్తుంది. ముఖద్వారానికి ఎదురుగా ధ్వజస్తంభం గాని గర్భగుడి కాని గోచరించవు. దీనికి కారణం ఉంది. ఆలయంలో ప్రవేశించగానే ఎదురుగా ఉన్న వీరభద్రుని చూడకూడదట. అందుకే ముఖద్వారం ధ్వజస్తంభానికి కొంత దూరంలో పక్కగా ఏర్పాటు చేశారు. ఈ ప్రాకారాన్ని ప్రదక్షిణ ప్రాకారం అంటారు. సాధారణంగా పూర్వాభిముఖంగా ఉన్న దేవాలయంలో దక్షిణ దిక్కు నుంచి ప్రదక్షిణం చేయటం ఆచారం. కానీ ఈ ఆలయం ఉత్తరముఖంగా ఉన్నందువల్ల తూర్పు వైపుగా ప్రదక్షిణం చేయాలి. ఈ ప్రాకారం పంచశిఖర శోభితమైనట్టిది. ఈ ప్రాకారానికి చుట్టూ మండపాలున్నాయి. ఇవి యాత్రికుల తాత్కాలిక నివాసాలుగా ఉపయోగిస్తాయి. ముందుకు వెళ్తే 2వ ప్రాకారం గోడ మీద ఈశాన్య మూలగా కూర్మ చిత్రం కనిపిస్తుంది. ఇది కూర్మాద్రి అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇక ఈ ప్రాకారానికి కూర్చున్న ప్రధాన స్తంభాలలో ఒక ప్రత్యేకత గోచరిస్తుంది. ఒక పెద్ద స్తంభంలో చిన్న చిన్న స్తంభాలున్నాయి. రెండు చిన్న స్తంభాలున్నవి కొన్ని, మూడున్నవి మరికొన్ని, ఏడింటితో మరికొన్ని. ఇవన్నీ చాలా అందంగా కనిపిస్తాయి. ఈ పద్ధతి విజయనగర శిల్పకళలోనే గోచరిస్తుంది.
ఆలయానికి వెనుక భాగంలో అంటే దక్షిణపు వైపు ప్రవేశ ద్వారం ఉన్నది. ముఖద్వారం నుంచి ప్రవేశించిన ఆలయ గర్భగుడిలో అడుగు పెట్టకూడదు. ఆలయంలోకి రావాలి అంటే ప్రదక్షిణం చేసి ప్రవేశ ద్వారం దాటాలి. ఈ ద్వారం దాటగానే రెండవ ప్రాకారంలో అడుగు పెడతాం. అడుగులు గణపతి. ఈ గణపతిని చవితి గణపతి అంటారు. ఈయనను దర్శించడమే శివదర్శనం చేయకూడదు. అడుగులు ఎందుకో కండ్లు పెద్దవి చేసి చెవులు రెచ్చించి కోపంగా చూస్తున్నాడు. ఆ కోపం మన మీద కాదు, ఎదురుగా ఉన్న చవితి చంద్రుడి మీద. చవితి నాడు నా కంటికి ఎందుకు కనిపించావు? నన్ను అపనిందల పాలు చేయడానిక? చూడు నిన్నేం చేస్తాను, నా దంతంతో నీ ముఖాన్ని పొడిచి కురూపిగా చేసి నీ ముఖం నిండా నల్లటి మచ్చలు శాశ్వతంగా నిలిచేటట్లు చేస్తాను అని తనకున్న ఒకే ఒక దంతాన్ని విరిచి చేతగ్రహించి ఉన్నాడు. ఆయన మొదటి దంతం ఏనాడో పోయింది. వేదాలు వ్రాయడానికి ఆ దంతాన్ని విరిచి కలంగా ధరించాడు కదా విఘ్నేశ్వరుడు. అసలు దేవాలయ వాస్తుశాస్త్ర ప్రకారం వీరభద్రుడి వెనుక గణపతి విగ్రహం ఉండాలి అని నియమం ఉంది.
గణపతిని సేవించి తూర్పుగా రెండడుగులు వేస్తే ఆ కొండ బండ మీద శ్రీకాళహస్తీశ్వరుడు గోచరిస్తాడు. అదిగో తాలిపురుడు స్వామికి సన్నని దారాలతో ఆలయాన్ని అల్లుతున్నది. అదిగో మరో చోట సర్పం మణులు మాణిక్యాలతో ఆ శివుణ్ణి పూజిస్తున్నది. మరొక చోట ఏంగు తొండం నిండుగా తొక్కిన నీటితో స్వామిని అభిషేకిస్తున్నది. అడుగో కన్నప్ప చెప్పుకాలితో రక్తం ప్రవహిస్తున్న మిఠలాక్షిని కన్నును తన్నిపెట్టి సునిశితమైన బాణంతో తన రెండవ కనుపుట్టుని ప్రకటించి శివుడి కంటికి అమర్పబోతున్నాడు. ఎంతటి గాఢమైన భక్తి కన్నప్పది. ఆ పరమేశ్వరుడికి నమస్కరించి ముందుకు వెళ్దాం.
ఈ ప్రాకారంలో ఆగ్నేయమున స్వామికి నిత్య నైవేద్యాలు సిద్ధం చేయడానికి పాఠశాల ఉన్నది. ఆ పాఠశాలకెదురుగా పూర్వాభిముఖంగా అడుగు నాగలింగేశ్వరుడు గంభీరంగా గోచరిస్తున్నాడు. నాగలింగేశ్వరుడున్న స్థలంలో ఒక పెద్ద బండ సర్పాకారంలో గోచరించింది శిల్పికి. వెంటనే దాన్ని ఏడు పడగలతో ప్రకాశిస్తున్న ఆదిశేషుడుగా మలిచాడు. తోకంతా తుట్టగా చుట్టుకుని ఉన్నది. ఆ పడగల కింది శివలింగం, ఏడు పడగల నీడన శివలింగం ఉండడం ఒక్క లేపాక్షిలోనే కనిపిస్తుంది. నోరెత్తి నాలుకలు చాచిన ఆదిశేషుడు ఆ నీలకంఠుడితో ఏదో చెప్పాలని తపన పడుతున్నట్లున్నది. ఏదో సన్నని గానం ఆ సప్తముఖాల నుంచి ఏకస్వరంగా వినిపిస్తున్నది.
తుమ్మి పూవులు తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే కొమ్మ కొమ్మకు కోసి తుమ్మదంగే కొమ్మ కొమ్మకు కోసి తుమ్మదంగే. మహానుభావ మాలింగమూర్తి మా దేవ శంభో
అందుకే స్వామి నేను నా ఒడిలో నా అంతరంగంలో దాచుకుని నా హృదయమే నీకు నైవేద్యమిస్తున్నాను, ఇతరించి నిలకంటిస్తారా అని వేడుకుంటున్నది.
ఈ ఆదిశేషుడు ఎత్తు 15 అడుగులు ఉంటుంది. మరి శివుడున్న చోట నందీశ్వరుడు ఉండాలి కదా. అంతే పరిమాణంలో నందీశ్వరుణ్ణి మలచడానికి శిల లేదు అక్కడ, పైగా స్థలమూ లేదు. నంది లేకపోవడం శాస్త్ర విరుద్ధం. నిరుపన్న మనస్సులో అద్భుతమైన ఊహ మెరిసింది. ఆ కొండ క్రింద దాదాపు 200 గజాల దూరంలో గ్రామానికి సమీపంలో ఈశాన్య మూలగా తనకొక పెద్ద శిల కనిపించింది. ఆ శిల్పి చేతిలో ఆ శిల సర్వాంగ సుందరమైన నంది రూపం దాల్చింది. కొండ దిగి వచ్చి నందీశ్వరుడి దగ్గర నిలిస్తే నాగలింగేశ్వరుడు కనిపిస్తాడు. చిన్న కొమ్ములు, రెక్కించిన చెవులు, పెద్ద కండ్లు, గంభీరమైన ముఖం, మెడలో గంటలు. శివ మహాదేవ, నీవు పిలిస్తే తాను వస్తున్నాను అన్నట్లుగా ఉన్నాడు బసవయ్య. ఈ నంది పొడవు 27 అడుగులు, ఎత్తు 15 అడుగులు.
ప్రవేశ ద్వారానికి పశ్చిమంగా కళ్యాణ మండపం ఉన్నది. దీన్ని గిరిజా కళ్యాణ మండపం అంటారు. ఇది పైకప్పు లేని అసంపూర్ణ మండపం. అమరమైన శిల్పకళకి మందిరం ప్రత్యక్ష నిదర్శనం. ఇక్కడి శిల్పాలు మైనంతో చేసినవి కావు. మరి మట్టి కాదు, బంగారం అసలే కాదు, కేవలం రాయి. తుత్తి దెబ్బకు ముక్కలయ్యే రాయి. ఆ రాయి శిల్పి చేతిలో మైనంలా కరిగి శిల్పి ఊహించిన రూపం ధరించి బంగారంలా మెరిసింది. ఈ మందిరంలోని శిల్పాలు మన చెవుల్లో గుసగుసలు చెప్తాయి, మనల్ని కదిస్తాయి, నవ్విస్తాయి. స్వరము, శబ్దము, భావము, నాట్యము సమపాళ్లలో కలిసి రూపొందినవి శిల్పాలు.
అదుగో హైమవతి, పరమేశ్వరుని పాణిని గ్రహించడానికి అలంకరించుకుంటున్నది. ఎడమ చేతితో అద్దాన్ని ముఖం ముందుంచుకున్నది, కుడి చేతితో తిలకం దిద్దుతున్నది. ఆ చెయ్యి శిరస్సు పైనుంచి స్థాళం మీదకు వచ్చింది. ముఖానికి అడ్డంగా చేయి ఉంచి తిలకం దిద్దుకొనడం స్త్రీకి పసుపు కుంకుమలను కరువు చేస్తుందట. ముచ్చటగా తిలకం దిద్దుకోవాలని చేయి ఎత్తేప్పటికీ ఆమె పైట ప్రక్కకు జారింది. తిలకపు సంబరంలో పైట విషయం మరిచింది. అయినా అది తన ఏకాంత మందిరం కదా. తన సొగసుల్లో శంకరుణ్ణి చూసుకుని మురిచిపోతున్నదేమో.
ముహూర్త సమయం ఆసన్నమైంది. అలంకరణ పూర్తి చేసుకుని లేచి రావమ్మా అని చెరిచెత్తలు ఒకవైపు, పురోహితులు ఒకవైపు అర్థిస్తున్నారు పార్వతిని. ముందు మంగళవాద్యాలు మోగుతున్నాయి. ఆ తర్వాతి శిల్పం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. వివాహానికి ముందు వధువు గౌరిని పూజించడం పరిపాటి. పార్వతి తానే గౌరి కదా, మరి ఎవరిని పూజించాలి తాను? అందుకే తనను తానే పూజించుకుంటున్నది. ఆ చిరునవ్వులో వధువైన పార్వతి గోచరిస్తే ఆ నిమీలిత నేత్రాల్లో గౌరీదేవి గాంభీర్యం కనిపిస్తున్నది.
శివుడు పెళ్లి కొడుకై వరపూజ చేయించుకొనడానికి వచ్చాడు. హిమవంతుడు గంగోదక పాత్రను స్వీకరించి ఉన్నాడు. మేనక చేతిలో పూలపల్లె ఉన్నది. సుగంధ ద్రవ్యాలను 30 అడుగులు చేస్తున్నారు. పార్వతీ పరమేశ్వరుల వివాహాన్ని తిలకించడానికి దేవతలందరూ వచ్చారు. అరుగో దిప్పాలకులు, ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్కరి రూపం. ఇంద్రుడు, అగ్ని, యముడు, వాయువు, వరుణుడు, కుబేరుడు, వీరందరూ వారు పాలించే దిక్కుల్లోనే నిలబడ్డారు. అడుగో దత్తాత్రేయుడు, ఆ వైపు విశ్వామిత్రుడు, ఇటు ఈశాన్య మూలన ఈశానుడు. వీరందరూ ఆ ప్రక్కనే మరో స్తంభం మీద ఉన్న శివపార్వతులను చూస్తున్నారు. శివపార్వతులిద్దరూ ముత్యాల బాసికాలను ధరించారు. శివుడు పార్వతి పాణిగ్రహణం చేస్తున్నాడు. ఎంత అందంగా ఉన్నది పార్వతి! చక్కగా కుచ్చులు పెట్టి జడవేసింది. ముచ్చటైన ఫాలం మీద దోసగింజంత తిలకం ధరించింది. ఆ తిలకానికి ఇరువైపులా ముంగురులు ముచ్చట్లు చెప్పుకుంటున్నాయి. వలిపంపు పయ్యద ధరించింది. ఎడమచేత లీలాపుష్పం, ఆమె కుడిచేయి శివుడి ఎడమచేతిలో ఉన్నది. తనివి తీర పతిని చూడాలని కోరిక. తల పైకెత్తి చూస్తే అందరూ ఏమనుకుంటారో, చూడకుండా ఉండడం తనకు చేతగాది. ఆ అన్నుల నిన్న తల వంచి ఉన్నట్లే ఉన్నది, కానీ అది నిజం కాదు. కొద్దిగా తల పైకెత్తి ఓరగంట పతిని చూస్తున్నది. ఆయన తన చిలిపితనాన్ని చూచి ఏమనుకుంటాడు అనే శక్తి. ఏం, ఆయన తన వైపు చూస్తూనే ఉన్నాడుగా, మరి తాను చూస్తే తప్పేమిటి? ఇలాంటి ముగ్ధభావాలెన్నో ఆ కంటిపాపల్లో గోచరిస్తున్నాయి. ఇక ఈశ్వరుడు క్రేజంత పార్వతిని చూస్తున్నాడు. తనలో కోరికలు కొనలు జరుగుతుంటే పార్వతి చేతిని మెల్లగా బూటితో దిల్లుతున్నట్లున్నది. కళ్యాణమైనా ఇంకా వీళ్ళందరూ వెళ్లరేమీ అని అనుకుంటున్నాడేమో అది గ్రహించి బృహస్పతి తల ప్రక్కకు తిప్పుకొని పోబోతున్నాడు. సుగంధాలు తల్లి పార్వతి చిరికెత్తలు తిరిగి చూస్తూ నవ్వుకుంటూ వెళ్తున్నారు. అరుగు, ఈ శిల్పం ఒక అద్భుత కళాఖండం, రసప్లావిత మహాకావ్యం.
ఈ మండపానికి పక్కనే లతా మండపం ఉన్నది. ఇక్కడ 24 స్తంభాలున్నాయి. ఈ స్తంభాలకు 4 వైపులా మన ఊహ కన్నని లతా శిల్ప చిత్రాలున్నాయి. దేనికది భిన్నమైన శిల్పం. ఈ శిల్ప చిత్రాల నమూనాలే నేడు స్త్రీలు ధరించే లేపాక్షి చీరల మీద గోచరిస్తాయి. ఈ కళ్యాణ మండపాని కింది భాగంలో ఉయ్యాల మండపం ఉన్నది. ఈ మండపానికి ముందు అదిగో సీతమపాదం. జటాయువు రావణుడితో పోరాడుతున్నప్పుడు సీత రథాన్ని దిగి తన శక్తి స్వరూపాన్ని ప్రదర్శించినదట. అప్పుడు కుడిపాదం కూర్మాద్రి మీద, ఎడమపాదం పెనుకొండ మీద ఉంచిందట. తర్వాత ఆమె అంతర్ధానమై మాయా సీతను రథం మీద ఉంచిందట. ఆమె పాదచిహ్నంలో అన్ని కాలాల్లోనూ 4 నీళ్లుంటాయి. ఆ నీటిని తీసేస్తే తిరిగి కొన్ని క్షణాల్లో అక్కడ నీరుంటుంది. మరి ఆ నీరెక్కడి నుంచి వస్తుందో ఊహ కన్నని విషయం. ఇక ఇక్కడి నుంచి స్వామివారి గర్భగుడి ముందున్న రంగమండపంలోకి వెళ్దాం. ఈ మండపానికి నర్తన మండపం అని పేరు. ఈ నర్తన మండపం శిల్ప చిత్రకళల మధుర సంగమం. మండప మధ్య భాగంలో వలయాకారంగా స్తంభాలు నిలిచి వాటిపై మనుష్య ప్రమాణంలో దేవతామూర్తులను ప్రదర్శించారు. రంభరూపు ఒక స్తంభం మీద ఉన్నది. ఆమె కాలికి అందలు ధరించింది. నాట్యానికి అనువైన వస్త్రధారణం చేసింది. పెద్ద తెర వేసింది. వివిధ భంగిమలను ప్రదర్శిస్తూ నాట్యం చేస్తున్నది. ఆ నాట్యం తిలకిస్తున్న దేవతలు ప్రవశించారేమో. అడుగో నటరాజు తాండవానికి సిద్ధపడుతున్నాడు. చివరి పక్కన పార్వతి సరే కానివ్వండి అన్నట్లు చూస్తున్నది. మరొక చోట దత్తాత్రేయుడు తాళం చేస్తున్నాడు. సూర్యుడు పశ్చిమ దిక్కున ముఖగిణను ధరించాడు. చంద్రుడు తూర్పున చల్లగా తిలకిస్తున్నాడు. అంటే తాండవానికి ఉత్తమ కాలం పూర్ణిమ అని అర్థం. దేవతలు వివిధ వాద్యాలను పలికిస్తున్నారు. శివుడు జగదంబ ముందు తాండవం ప్రారంభించాడు.
Hey!
నటరాజు నాట్యాన్ని తిలకించాంగా. అటు నైరుతి మూల ఒక స్తంభం మీద శిల్పాన్ని చూడండి. శివుడు భిక్షాటనీశ్వరుడై అన్నపూర్ణ ఇంటి ముందు నిలిచి భిక్షాం దేహి అన్నాడు. ఆ సమయంలో పార్వతి స్నానం చేస్తున్నది. ఈశ్వరుడి కంఠం వినిపించింది. వెంటనే వస్త్రాన్ని అడ్డదిడ్డంగా ధరించి అర్ధనగ్రంగా తలుపు పక్క నిలబడి వెలుపలికి చెయ్యి చాచి భిక్షాపాత్రలో భిక్ష వేసింది.
అటు ఈశాన్యంగా నిలిచిన స్తంభాల్లో ఒకదానికి ఆకాశ స్తంభం అని పేరు. అది నేలను తాకదు, అట్లని వేలాడుతూ కదలుతూ ఉండదు. అన్ని స్తంభాల వలె అతి దృఢంగా ఉన్నది. ఈ స్తంభం కూడా నాట్యం చేయి సంకల్పించినదేమో. ఆ విధంగా నేల తాకక నిలబడడం ఒక నాట్యభంగిమేమో. ఈ నాట్యమండపం ఉపరితలాన్ని చూస్తే రకరకాల రంగులతో తీర్చిదిద్దిన చిత్రలేఖనాలు కనిపిస్తాయి. ఆనాడు చిత్రించిన ఆ బొమ్మలు ఈనాటికి చెక్కు చెదరక ఆకర్షణీయంగా ఉన్నాయి. అదిగో శివుడు రావణుడికి ఆత్మలింగాన్నిస్తున్న దృశ్యం. ఓ, అది అతనికి దక్కకుండా చేయడానికి దేవతల ప్రయత్నాలు. చివరకు విఘ్నేశ్వరుడి యుక్తి మూలంగా ఆ కార్యాన్ని నెరవేర్చుకున్నారు దేవతలు. మరొకవైపు కిరాతార్జునీయ కథ చిత్రించబడి ఉంది. దాని ప్రక్కన పార్వతీ కళ్యాణం. ఆ చిత్రాల్లోని వ్యక్తులు ధరించిన వస్త్రాలు ఎన్ని రకాలు చెప్పలేము. స్త్రీల చెయ్యలు, వారు ధరించిన రవికలు, చేతి గాజులు, అన్నీ దేనికది ప్రత్యేకమైన సౌందర్యాన్ని జలజలా కురుస్తున్నది. ఇక గర్భాలయ మండపంలో ప్రవేశిద్దాం. లోపల అడుగు పెట్టగానే మనకు కుడివైపు స్తంభం మీద దుర్గాదేవి గంభీర రూపంతో సాక్షాత్కరిస్తుంది. ఈ ఆలయంలో ఆ తల్లికే ప్రధానంగా పూజలు జరుపుతారు. లేపాక్షి ప్రజలు ఈ ఆలయాన్ని దుర్గగుడి అని పిలుస్తారు. ఎడమచేతి వైపు స్తంభం మీద ఒకవైపు పాంచాల జాతి పురుష విగ్రహం. ఎంతో నిండుగా సంపూర్ణంగా కనిపిస్తాడు ఆ పురుషుడు. అతన్నే వాస్తు పురుషుడు అని అంటారు. అటువైపు ఒక స్త్రీ ప్రతిమ. ఆమె పద్మిని జాతి స్త్రీ. ఆ రూపురేఖల్లో, ఆ విలాస విభ్రమాల్లో యవ్వనం దిలిశన పువ్వై నిండుగా వికసించింది. అటు తూర్పుగా విద్యాగణపతి ఉన్నాడు. ఆయనకు ప్రక్కన పాపనాశేశ్వరుడు కనిపిస్తాడు. ఆ శివలింగం విష్ణుపీఠమైన పద్మం మీద ఉన్నది. ఆయన ఎదురుగా మరొక మందిరంలో రఘునాథుడు శివపీఠమైన పానవట్టం మీద నిలిచి ఉన్నాడు. పాపనాశేశ్వరుడి మందిరానికి ప్రక్కన అగస్త్యుడు తపస్సు చేసిన గుహ ఉన్నది. ఈనాడు దాన్ని మూసివేశారు. స్వామివారి శయన మందిరం ఆ ప్రక్కదే. అక్కడి నుంచి ప్రదక్షిణం చేసి పశ్చిమానికి వస్తే రామేశ్వర హనుమల్లింగాలు ఉన్నవి. శ్రీరాముడు హనుమంతుడు ప్రతిష్ఠించిన వట ఆ శివలింగాలు. ఇక మండప మధ్యభాగంలో ఉత్తరాభిముఖై వీరభద్రుడు దక్షాధ్వర ధ్వంసం చేసి శాంతించిన వీరభద్రుడుగా కనిపిస్తాడు. ఈ గర్భాలయ మండప ఉపరితలం మీద చిత్రింపబడిన వీరభద్రుడి రూపం చూస్తే శరీరం జలధరిస్తుంది. ఆ వీరభద్రుడి పాదాల కంట విరుపడిన అడుగు అంజలించి ఆ స్వామిని స్తోత్రం చేస్తున్నాడు. మనము ఆ స్వామిని పూజించి వెళ్దాం. ఇదే లేపాక్షి. సర్వవిధ చిత్ర శిల్ప కళా కల్పవృక్షమే ఈ లేపాక్షి.
లేపాక్షి రూపకం విన్నారు. రచన శ్రీ జేవి సుబ్బారాయుడు. ఇందు శ్రీ సి రామ్మోహన్ రావు, కుమారి బీబీ కనకదుర్గా పాల్గొన్నారు. గాయని గాయకులు కుమారి వినిమూరి లక్ష్మి, కుమారి శ్రీరంగం గోపాలరత్నం, శ్రీ మల్లిక్, శ్రీ బాలమురళీకృష్ణ. సమర్పణ శ్రీ పిఆర్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.